ఆధ్యాత్మిక విద్య ఒక విద్యగా రూపొందించబడింది. విదేశీ విద్యా విధానంలో భౌతికత ఒక విద్యగా మలచబడింది. మెటీరియల్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్, ఈ తేడా ఈ రాబోయే 3 సంవత్సరాలలో సుస్పష్టంగా కనిపించబోతున్నది. ఈ తేడా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు మనం చదివేటటువంటి చదువులంతా కూడా విద్యలే. ఇంజనీరింగ్ ఒక విద్య, మెడిసిన్ ఒక విద్య, కామర్స్, ఎంసీఏలు, రకరకాలైనటువంటి విద్యలు మనం చదువుకుంటున్నాం. ఈ విద్యలన్నీ కూడా భౌతిక విద్యలే, విదేశాల నుంచి మనం నేర్చుకున్నటువంటి విద్యలే. వాళ్ళ దగ్గర నుంచి ఈ భౌతిక విద్య నేర్చుకున్నటువంటి మనము ప్రతిగా ఆధ్యాత్మిక విద్య వాళ్ళకి అందజేయాలి. అది ప్రకృతి యొక్క నియతి. భారతదేశం మీద మీకు చెప్తే నమరు, విదేశీ ఆక్రమణలు గురువుల వల్ల వచ్చాయి. అంటే భారతదేశానికి బానిసత్వం ఎందుకు వచ్చింది అంటే గురువుల వల్ల. ఎందుకంటే ఆధ్యాత్మిక విద్య తెలుసున్నటువంటి మన భారతీయ యోగులు భౌతిక విజ్ఞానాన్ని చాలా చిన్న చూపు చూశారు. ఎందుకంటే వీళ్ళు ఊహిస్తేనే జరిగిపోతుంది, మీరు అనుకుంటేనే జరిగిపోతుంది. మాకు మీ యంత్రాలు మంత్రాలు, మంత్రాలు కాదు, మీ యంత్రాలు మీ పరికరాలు మాకు అక్కర్లేదు. మా మంత్ర విద్యతో ఎంత మొత్తము మేము సాధించగలము, మీ యంత్రాలు మాకు అక్కర్లేదు. చెప్పింది అర్థమవుతుందా మీకు? ఈ క్లాష్, మానవ జాతి మధ్య ఈ సంఘర్షణ, మెటీరియలిజం స్పిరిచువలిజం, భౌతికత ఆధ్యాత్మికత, అంచేత ఎంత చెప్పినా ఋషులు వినకపోతే. శ్రీకృష్ణుడు ఓ విచిత్రమైనటువంటి ప్రయోగం చేశాడు, చాలా విచిత్రమైనటువంటి ప్రయోగం చేశాడు. అదేం చేశాడు అంటే మంత్ర విద్యను కీలితం చేసేసాడు. కీలితం చేయటం అంటే తెలుసు కదా మీకు, అండర్ లాక్ అండ్ కీ. ఇంకా మంత్ర విద్య మానవ జాతికి ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదు అంటే అస్త్ర విద్యను ఉపయోగించుకుని కొట్టుకుని చచ్చారు మహాభారతంలో. అస్త్ర విద్య అంటే మంత్ర విద్య, నారాయణాస్త్రాలు, సమ్మోహనాస్త్రాలు, ఇంకా ఏవో పిచ్చి 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 చాలా అస్త్రాల గురించి అక్కడ చెప్పబడి ఉన్నది. కానీ ఇవంతా కూడా భౌతికమైనటువంటి అస్త్రాలు కాదు, ఇవంతా కూడా మానసికమైనటువంటి మంత్రశక్తి సమన్వితమైనటువంటి అస్త్రాలు. 5000 సంవత్సరాల పాటు అది కీలితం చేయబడింది. మహాభారత యుద్ధంలో పైకి కనిపించే యుద్ధం ఏంటి అంటే అన్నదమ్ములు కొట్టుకున్నారు. కానీ అసలైన నిజమైనటువంటి జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే ఆధ్యాత్మిక విద్య పక్కకి పెట్టివేయబడింది. ఎందుకంటే ఎంత చెప్పినా ఋషులు వెంట మానేశారు. బాబు, భౌతిక విద్య కూడా చాలా అవసరమే, భౌతిక విద్య నేర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. మెటీరియలిజం హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ గోల్స్ అంటే వింటే కదా వీడున్నంత వరకు మెటీరియలిజం బయటికి రాదు. చాలా చిత్రమైనటువంటి పరిస్థితి రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో నేను చెప్పినట్టు మీరు కళ్ళు మూసుకుని చేయండి అని ఈ మధ్యనే నేను ఒక కొత్త నినాదం మొదలెట్టాను. ఎందుకంటే ఇది మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు టైం లేదు, సూచారిగా చెప్తున్నాను నేను. అంటే భారతదేశము తన ఆధ్యాత్మిక విద్యను మర్చిపోవటానికి అసలు కారణం ఎవరు అంటే ఈ సిద్ధిసాయిలే, ఈ గురువులే. కానీ పాపం వాళ్ళు మళ్ళీ వచ్చి రివైవ్ చేద్దామంటే రివైవ్ అవటల్లే వచ్చే గొడవది. అంటే వాళ్ళు చేసిన పదే ఇప్పుడు వాళ్ళకి ఎదురు దెబ్బగొడుతుంది. అవుతుంది కదా ఒకసారి మనిషికి ఆ సామర్థ్యం ఉంది ఎదిరించటం. చెప్పింది విండు కరెక్ట్గా. అంతేత భగవద్గీతలో దాగి ఉన్నటువంటి మంత్ర విద్య మళ్ళీ బయటికి రావటానికి మళ్ళీ ఒక ప్రయోగం చేస్తున్నాను నేను. మీకు తెలిసే ఉంటుంది అదేంటంటే ఒక అధ్యాయం భగవద్గీత, ఒక అధ్యాయం భాగవతము. అచీలితమైనటువంటి మంత్ర విద్య ఇది ఎవరు చేస్తున్నారో వాళ్ళ ద్వారా బహిర్ముఖం అవుతుంది. దాంట్లో పంచతత్వాల యొక్క సాధన చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ పంచతత్వాలని రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు. అసలు విద్య ఏంటి అంటే పంచతత్వ విద్య. కఠోపనిషత్తులో పంచాగ్ని విద్యగా చెప్పుకున్నాడు. గాయత్రి విద్యలో గాయత్రి యొక్క ఐదు ముఖాలుగా చెప్పుకున్నారు. దత్తాత్రేయుని యొక్క అవతారాలలో దత్తాత్రేయుని యొక్క ఐదు అవతారాలుగా చెప్పుకున్నాం. మీకు తెలుసు కదా ఐదు అవతారాలు ఎవరు? నృసింహ సరస్వతి, శ్రీపాద శ్రీవల్లభుడు, అక్కల్కోట్ మహారాజ్, మాణిక్య ప్రభు, శ్రీదేశాయి. శివ యాంగిల్లో వెళ్తే దాన్ని శివుని యొక్క ఐదు రూపాలుగా చెప్పుకుంటాం. అఘోర, సద్యోజాత, తత్పురుష, కేతరియు, ఈశాన, వామని. అంటే పేర్లలో మార్పేంది, తత్వాలలో మార్పు లేదు. తీపి తీపే నువ్వు ఏం తిన్నా తీయగానే ఉంటుంది. దానికి నువ్వు పేరు ఏదైనా పెట్టుకో, జాంగ్రీ పెట్టుకో, జిలేబీ పెట్టుకో, ఇంకోటి ఏంటో పేరు నాకు తీపి బ్యాండ్ కనుక అర్థమైంది కదా చెప్పింది ఏంటో. అంచేత ఇక్కడ ఆ ఐదే ఉన్నవి ప్రపంచంలో, అందుకే దాన్ని ఏమంటాం అంటే ప్రపంచము అంటాం. ఉన్నవి ఐదే. ఏ విధంగా అవుతే నేడు భౌతిక విద్య ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను అని సైంటిస్టులు చెప్తారు మూడింటివి. మొత్తం ఫిజిక్స్ చదివినా, కెమిస్ట్రీ చదివినా, బయోకెమిస్ట్రీ చదివినా, బయోటెక్నాలజీ చదివినా, ఫిజిక్స్ చదివినా, ఎంసీఏ చేసినా, ఏదైనా అంటే సైన్స్కి సంబంధించినటువంటి ఏ మాట మీరు నోట్లోంచి వచ్చినా దానికి వెనకాతలకు వెళ్ళి చూస్తే మీకు ఈ మూడు కనిపిస్తాయి, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. అలాగే ప్రపంచంలో ఈ ఐదు కనిపిస్తాయి మీకు, ఐదు తత్వాలు కనిపిస్తాయి. తత్వాలు అన్నది గుర్తుంచుకోండి, మీరు కంటికి చూసేది తత్వము కాదు, పదార్థము. ఏ కారణం వల్ల ఆ పదార్థం ఏర్పడుతుందో దాన్ని తత్వము అంటాం. అంటే పృథ్వీ తత్వం వల్ల ఏర్పడుతుంది, జలము జలతత్వము వల్ల ఏర్పడుతుంది, అగ్ని అగ్నితత్వం వల్ల ఏర్పడుతుంది, వాయువు వాయుతత్వం వల్ల ఏర్పడుతుంది, ఆకాశము ఆకాశతత్వం వల్ల ఏర్పడుతుంది. ఈ తేడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ తత్వాలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. మెయిన్గా భారతీయ ఆధ్యాత్మిక విద్య ఇది చెప్తుంది కదా, ఈ తత్వాలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. ఎప్పుడైతే మీకు పరమాణువు యొక్క రచన తెలిసిందో, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయని తెలిసిందో, ఈ మ్యాజిక్లన్నీ జరుగుతున్నాయి. కరెంట్ ఏముంది ఎలక్ట్రాన్ యొక్క ఫ్లోయేగా. ఈ మ్యాజిక్లన్నీ దేనివల్ల జరుగుతున్నాయి అంటే మీకు తెలిసింది, పరమాణువులో మూడు తత్వాలు ఉన్నాయి అది ఎలక్ట్రికల్గా. ఒకటి నెగిటివ్ తత్వము, ఇంకోటి పాజిటివ్ తత్వము, ఇంకోటి ఈ రెండింటికి సంబంధించినటువంటి న్యూట్రల్ తత్వం. ఇన్ని మ్యాజిక్లు మనం చేయగలుగుతూ ఉంటే మన ఋషులు ఈ ఐదు తత్వాలను పట్టుకుని మ్యాజిక్లు చేశారు. సైంటిస్టులు మూడు పట్టుకుని ఇంత చేస్తే మరి ఇంకో రెండు పట్టుకున్నారు మన వాళ్ళు. మరి న్యాచురల్లీ వాళ్ళ మ్యాజిక్ పెద్ద మ్యాజిక్. ఇందులో ఈ ఐదు తత్వాలను ఉపయోగించుకోవటానికి కొలబద్దలు కావాలి. కొలబద్దలు అంటే అర్థం ఏంటి కదా, ఒక కప్పుడు పాలు తీసుకుంటే ఒక స్పూన్ పంచదార వేస్తాం, కిటి సరిపోతుంది మనకి. 20 కప్పులు పాలు వేస్తే 20 స్పూన్లు వేయాలి కదా, 20 లీటర్లు అవుతే వేలల్లో వెళ్ళిపోతుంది చెంచాలు. అర్థమైంది కదా. అంచేత తీపి అనేటటువంటి తత్వమును మనం దేంతో కొలుస్తున్నాం, చెంచాలతో కొలుస్తున్నాం. అర్థమైందా? 1 చెంచా పంచదార వేసామా, 2 చెంచాలు పంచదార వేసామా, 5 చెంచాలు పంచదార వేసామా? అంచేత ఒక కప్పుకి 1 చెంచా పంచదార వేశాము అంటే 20 చెంచాల పంచదార వేయాలి అంటే ఎన్ని కప్పులు పాలు ఉంటాయి అక్కడ? ఇది అర్థమైంది కదా. దీన్ని తన్ మాత్ర అంటాం. మాత్ర అంటే కొలబద్ద. చేత ఆకాశతత్వం ఎంత ఉండాలి, దాని కొలబద్ద శబ్దము ఎలాగానో నేను తర్వాత ఈ 3 రోజుల్లో వీళ్ళకి చెప్తాను నేను మీకు. అంటే ఉదాహరణ అర్థమైందా మీకు అందరికీ? పంచదారని దేంతో కొలుస్తున్నాం మనం? చెంచాలతో కొలుస్తున్నాం. ఒక కప్పు పాలకి 1 చెంచా పంచదార కావాలి అన్నది మీకు తెలిస్తే, 50 చెంచాల పంచదార ఉంటే మీరు ఎంత పాలకి పంచదార వేయగలరు? 50 కప్పులకు వేయగలరు. అర్థమైపోయింది కదా. ఇదే నియమంతో ప్రకృతిలోని తత్వాలను మనం కలుపుకుని కొలబద్దలతో తన్మాత్రలతో కలుపుకుని కావలసింది సృష్టించుకోవచ్చు. ఫార్ములా అర్థమైందా? మళ్ళీ చెప్పండి, నేను చెప్తాను. నేను ప్రపంచములో 5 తన్మాత్రలను ఉపయోగించుకుని కావలసినది నిర్మించవచ్చు. మన శరీరం నిర్మించాలి అంటే ఆ 5 తన్మాత్రలు ఇలా ఉంటాయి. సింహం శరీరం నిర్మించాలంటే మళ్ళీ 5 తన్మాత్రలే ఇంకో ప్రపోర్షన్లో ఉంటాయి. బంగారం నిర్మించాలి, ఇంకో ప్రపోర్షన్లో ఉంది. వెండి నిర్మించాలి, ఇంకో ప్రపోర్షన్లో ఉంది. ఈ విద్య అర్థమైపోయినటువంటి వాడికి ఇంకా సైన్స్ అక్కర్లే. వాడికి ఏం కావాలంటే వాళ్ళది సృష్టించేసుకోగలడు. మన ఋషులు అది చేసుకునేవాళ్ళు. అందుకే రత్నాల సీమ అంటాం మనం. రాయలసీమ అంటే రత్నాల సీమ. రత్నాల అంగళ్ళు ఇప్పుడు మనం వంకాయలు టమేటాలు కొన్నట్టు కొనేవారు. విద్యారణ్య స్వామి ఉండేవారు. ఆ స్వామి యొక్క మంత్ర విధానమే మనం ఇక్కడ మహాలక్ష్మి సాధనగా ఉపయోగించుకుంటాం. మంత్రము ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాది ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి. ఇందుకీ 5 శివలింగాలకి లింక్ అర్థమైందా మీకు? లింక్ ఏంటి అంటే ఆ 5 శివలింగాలని మీరు సమానంగా కావలసినట్టు ఉపయోగించుకుంటే ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు. ఇక్కడే ఇక్కడే సృష్టించేసుకోవచ్చు. మీరు మళ్ళా మీరు మార్కెట్కి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, అది ఇది ఏం లేదు. 3 సంవత్సరాల లోపల నా యొక్క కోరిక ఏంటి అంటే ఈ విద్య ఎంతమందికి నేర్పగలిగితే అంతమందికి నేర్పిద్దామని. ప్రశ్న ఇక్కడ ఏంటి అంటే మాకు నేర్పేయండి సార్ అంటారు. నేర్పలేను. మెడిసిన్లో మీకు సీటు రావాలి అంటే ముందు మీరు ఏం చేయాలి? మీరు ఎంట్రన్స్ రాయకుండా, టెస్ట్ పాస్ అవ్వకుండా మీకు నేర్పేయమంటే నేను ఎక్కడ నుండి నేర్పుతాను? మీకు ఫండమెంటల్స్ తెలియాలి కదా. అందుకని 5 దేవాలయాలను నేను స్పెసిఫిక్గా ఎన్నుకున్నాను ఈ పంచతత్వాలను నేర్పించటానికి మీకు. అందులో కాకువాయులు శివదేవాలయము అంటే విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి దేవాలయం ఇది. ఇక్కడ రేపు ఏప్రిల్ నెల 21-22 తారీఖులలో ఇక్కడ ఈ శివతత్వము మీద మీకు పరీక్ష నిర్వహించబడుతుంది. యాజ్ యూజువల్ ఇందాక ఆయన తన బాబాయ్ గారి జీవితం గురించి చెప్పినట్టే నాకు కూడా ఏంటి అంటే డేట్స్ ఇచ్చేశాక నేను క్యాలెండర్ చూస్తాను ఏంటి అని ఆ రోజులు. అలాగే ఇక్కడ డేట్ ఇచ్చేసాను నేను, తర్వాత క్యాలెండర్ చూశాను, చూస్తే అది శంకర జయంతి రామానుజ జయంతి అయింది. అంటే ముహూర్తం పెట్టుకుందాం కానీ మనం అంతా తలకిందరు కదా, క్యాలెండర్ చూసి ముహూర్తం పెట్టుకోం. మనం ముహూర్తం పెట్టుకున్నాక క్యాలెండర్ చూసుకుంటాం, అది కరెక్ట్ ముహూర్తం అవుతుంది. అంతేత శంకర రామానుజుల యొక్క కలయిక. ఇందుకు ఈ మాట ఎత్తాను అంటే, ఇందాక నేను ఏం చెప్పాను, నేను గురువులే ఈ గందరగోళం అంతా తీసుకొచ్చి పెట్టారు. ఇంకేటంటే భౌతికత మనం నేర్చుకోము, ఈ విద్య తెలిస్తే భౌతికతకి వెళ్తాం. ఆయనకి ఎందుకు వెళ్తాం భౌతికతకి? ఇంకేత సరే భౌతికత గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చాక క్రైస్ట్ ఇక్కడ నుంచి ఆధ్యాత్మిక విద్య నేర్చుకుని విదేశాలకు వెళ్ళాడు. మీకు చాలామంది ఆ విషయం తెలియదు, ఆ రహస్యం ఇప్పుడు బయటపడుతుంది. క్రైస్ట్ యొక్క మొత్తము జీవితము కాశ్మీర్లోను జగన్నాథ స్వామి నుంచి పూరిలోను గడిచింది. ఆయన గురువు పూరిలో ఉండేవాడు, అప్పుడు పూరి పూజారి ఆయన గురువు క్రైస్ట్ యొక్క గురువు. అంటే ఏం జరిగింది, ఇంకా గురువులకి అర్థమైపోయింది మనం చాలా గందరగోళం చేసాం, మన వాళ్ళు అంతా మర్చిపోతున్నారు, అంచేత విదేశాలలో ఈ ఆధ్యాత్మికత ప్రవేశపెట్టాలి అని క్రైస్ట్ ద్వారా ఆ ఆధ్యాత్మికతకు పెట్టాక అనుకున్నారు గురువులు. ఏమనుకున్నారు, ఏమైంది తప్పు చేశాం అనుకుంటారు. అప్పుడు క్రైస్ట్ని రామానుజాచార్యులుగా మళ్ళా భారతదేశంలో పుట్టించారు. ఇంతటి ఈ మతాల గొడవలు ఇవంతా కూడా అసలైన రహస్యాలు తెలియక పిచ్చివాళ్ళలా కొట్టుకుని చేస్తున్నాం మనం. ఇంకా చేస్తే మన జ్ఞానాన్ని క్రైస్ట్ విదేశాలకి తీసుకెళ్లాడు, విదేశాలకి చెప్పినటువంటిది మళ్ళా గందరగోళం అయిపోయింది. ఆయన గారు వచ్చి ఇక్కడ మళ్ళా క్రిస్టియానికి ప్రచారం చేసేస్తాడేమో అనుకుని రామానుజాచార్యులు ఇద్దరిని అలా మనం పైకి పంపింది. ఇది క్రైస్తవు లేడు, ఇది రామానుజాచార్యులు లేడు, శంకరాచార్య వారు అసలేదు. ఇంకా ఈ కాకువా యొక్క అదృష్టాన్ని నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. నేను చెప్పినటువంటి మాటలు పొల్లిపోవు. ఏం జరుగుతాయంటే డిలే అవుతాయి. ఇప్పుడు ఈ శివాలయాన్ని తెచ్చి శివాలయం కట్టమని నేను ఎన్ని రోజుల కిందట చెప్పాను, గుర్తుందా కాకువాయ వాళ్ళకి? ఎక్కడి నుంచి తెచ్చాయండి? ఉజ్జయిని నుంచి తెచ్చాం, 98. ఏమో వాళ్ళకే గుర్తులేదు, ఏదో చేస్తారు. గుర్తుందా మీకు? చూసి ఒక ఎకరం స్థలంలో మీరు దాన్ని తయారు చేయండి, రాబోయేటటువంటి అవతారాన్ని నేను ఇక్కడే దింపుతా అన్నా. సరే మళ్ళా నేనే దింపుకున్నా. తేడా అర్థం చేసుకోండి, మీరు చేస్తే ఫలితం మీకు వస్తుంది, నేను చేస్తే నాకు ఎంత ఫలితాలు వచ్చినా చెప్పా కదా, నిండా మునిగిన వాడికి చలేంటి అని, ఇంకా నాకేం ఫలితాలు అక్కర్లేదు. మీకోసం ఇదంతా కూడా, మీకోసం అంటే ఖచ్చితంగా మీరు మావారు కలికే, మీకోసం అంటే మీరేదో పరాయి వాళ్ళని నేను చెప్పటమే. అనేక జన్మలు బట్టి మనకి లింకులు లేకపోతే కలవు. అందరూ వద్దాము అనుకున్న వాళ్ళు చాలా మంది రాలేదు ఇవాళ, మీరు రాము అనుకున్న వాళ్ళు అందరూ వచ్చారు కదా, అంతే కదా, అంతే. మరి కారణం ఏంటి అంటే ఆ పుల్, పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రాన్ ఫ్లోలో ఉండేటటువంటి ఆకర్షణ లాగిస్తుంది. నేనేం చెప్తా, ఆ ఆకర్షణకి మీరు కొంచెం ఆ అంకురానికి నీళ్లు పోయింది, మహావృక్షంగా 3 ఏళ్లలో పెంచేద్దాం. ఇదివరకు జరిగిన దానికి నేను క్రిటిసైజ్ చేయటానికి నిందించడానికి మాట చెప్పలే. 5 ఏళ్ల కిందటే ఈ శివాలయం వచ్చి ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండేది అనేది ఆలోచించుకోండి. మీరు లేట్ అలా చేస్తాం మనం, లేట్ చేయకండి. ఇంక ఇప్పుడు నేను చెప్పేటటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ చాలా స్పష్టంగా నిన్న నేను చెప్పాను. నేను ఈ 5 ఇంటికి లింక్ అర్థమైంది కదా మీకు, దాని గురించి మళ్ళా నేను చెప్తాను నేను ఈ 2 రోజుల్లో. కానీ నిన్ననే హిమాలయాల నుంచి ఓ విజృంభణ ఒకటి సాగుతుంది, గంగావతరణ జరిగినప్పుడు శివుని యొక్క జటాజూటం కావాల్సి వచ్చింది గంగ యొక్క ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి. ఇవాళ మీరు అది చూస్తారేమో. రాఘవ ఉన్నాడా? ఉందిగా, ఉంది కదా. అంచేత మరి ఆ ప్రోగ్రామ్ మరి ఆయన ఎలా సెట్ చేసుకున్నాడో నాకు తెలీదు. నేను ఈ విషయం చెప్తానని ఆయనకి తెలుసని తెలీదు. నాకు కూడా ఇక్కడ దిగి ఆ స్టూడి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా తెలియదు ఇది చెప్తానని. నిన్న నేను చెప్పింది అనుకుని చెప్పలే. అక్కడికి వెళ్తే అఘోరా గారు, ఘోరమైన పరిస్థితి రాకూడదు ప్రపంచానికి అన్నది అఘోర స్థితి. కానీ మన బుర్రలు ఎలా ఉన్నాయంటే అఘోరా అంటే చాలా భయంకరమైన స్థితి అని ఆలోచిస్తాం. అఘోరా అంటే ఘోరం లేనిది అని అర్థం. అంచేత శివుడి జటాజూటంలోకి గంగ ఎందుకు పడింది అంటే, డైరెక్ట్ గా పృథ్వీ మీద గంగ పడితే పృథ్వీ ఆ గంగని తట్టుకోలేదు. ఇప్పుడు కూడా ఐదు రకాలైనటువంటి శక్తిధారలు హిమాలయాల నుంచి కిందకి దిగటానికి ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. మీరు గమనించుకుంటే అది తెలుస్తుంది. మాకు తెలియటం లేదు మాస్టర్ అంటారు. ఎలక్ట్రిసిటీ ఉంది, ముట్టుకుంటే షాక్ కుట్టుతుందిరా అన్నాను. వాడి చేతికి గ్లౌజ్ ఉన్నాయి, రబ్బర్ గ్లౌజ్, వాడు ముట్టుకున్నాడు. ఏది మాస్టారు, షాక్ పట్టలేదు. నేను చెప్పింది రైటే, వాడు చెప్పింది రైటే. నేను చెప్పింది ఏంటి అంటే కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది ఆయన అని. వాడు చెప్పింది రైటే, వాడికి షాక్ కొట్టలేదు. ఎందుకు షాక్ కొట్టలేదు? భౌతికత మెటీరియలిజం అనేటటువంటి గ్లౌజ్ వేసుకుంటే ఆధ్యాత్మిక విద్య మీకు వంట పట్టదు. దాన్ని కనీసం ఈ సాధనలు చేస్తున్నప్పుడు పక్కన పెట్టండి. 3 సంవత్సరాలు, అందుకు ఇందాక నేను చెప్పాను, చెప్పింది చేసేయండిరా బాబు, లేకపోతే మళ్ళీ మీరు సంవత్సరాలు డిలే చేసేస్తారు. 5 రకాలైనటువంటి శక్తి తరంగాలు భూమి మీదకి ప్రసరిస్తున్నాయి. ఈ 5 రకాలైనటువంటి తరంగాలు 3 సంవత్సరాలలో 5 మార్పులు ప్రకృతిలో తెస్తాయి. దీన్ని మీరు ఆపలేరు, సహాయపడగలరు. సహాయపడకపోతే ఏమవుతుంది? పృథ్వీ గ్రహం ఉండదు. అంటే మనకి 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆధ్యాత్మిక శక్తి గురించి నమ్మకం ఉంది, 3 సంవత్సరాల పాటు మనం చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే 5 రకాలైనటువంటి మార్పులు గ్యారంటీ. చెయ్యము, పృథ్వీ గ్రహం మీద మానవ జాతి అంతరించిపోతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీకు 3 ఆప్షన్స్ లేదు. మనము ఇక్కడ ఏకత్రితమయ్యాము అంటే అర్థం ఏంటి అంటే మనకి ఆధ్యాత్మికత మీద విశ్వాసం ఉన్నది. మీరు భౌతికమైనటువంటి కోరికలతో వస్తే వచ్చిండు కాక, ఇట్ డజంట్ మ్యాటర్. రావటం ముఖ్యం. ఇంకేత శ్రీష ఎప్పుడు ఏం చెప్పేవాడు అంటే, మీ కోరికలు కానీ మీ కష్టాలు కానీ ఏంటంటే నా విజిటింగ్ కార్డ్స్ అయ్యా అన్నాడు. విజిటింగ్ కార్డులో ఏముంటుంది? అడ్రస్ ఉంటుంది. అంతేత కష్టం ఏంటి అంటే మీరు ఇక్కడికి రావడానికి కావాల్సినటువంటి అడ్రస్ వచ్చేసాక. ఈ 5 రకాలైనటువంటి మార్పులు మీరు ఖచ్చితంగా రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో మీ కళ్ళారా చూస్తారు. నేను గ్యారంటీ, నా గురువు తరఫున ఇచ్చేది ఏంటి అంటే, పృథ్వీ గ్రహం నాశనం అవ్వదు. ఇది నేను చెప్పింది కాదు, శ్రీరామ శర్మ ఆచార్య తన ఆత్మకథలో ఆ మాట రాస్తున్నాడు. నేను భవిష్యవాణి చేస్తున్నాను, నిజమే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి, కానీ ఆ పరిస్థితుల్ని నేను తారుమారు చేసేశాను. ఇంకా ప్రపంచము సర్వనాశనం అవ్వదు, కానీ 5 రకాలైనటువంటి మార్పులు రావటానికి మీరు సంసిద్ధత చూపిస్తున్నారా? ఈ 5 శివలింగాలు కావచ్చు, 5 దత్త అవతారాలు కావచ్చు, గాయత్రి యొక్క 5 ముఖాలు కావచ్చు, వేదాంతుల యొక్క 5 తన్మాత్రలు కావచ్చు, భౌతికవాదుల యొక్క 5 తత్వాలు కావచ్చు. ఇవి ఏ విధమైనటువంటి మార్పులు తెస్తారో చెప్పి ఇవాళ ఇప్పుడు ఆపుతాను నేను. ఇంకంటే అక్కడ అగ్నితో పాటు ఇంకొక అగ్ని ఎక్కువగా మండటం కనిపిస్తుంది నాకు కదా. మరి ఆ మంట మరి తట్టుకోవాలి అంటే ఆహుతులు వేసుకోవాలి మనం. ఆహుతులు వేసుకున్నాక నిద్ర తూలకపోతే మీకు అక్కడ ఓం నమ శివాయ మంత్ర ఆహుతులు పడుతున్నాయి. బ్యాచ్ బ్యాచ్ బ్యాచ్గా వెళ్ళి ఆహుతులు కూడా వేసుకోండి. కానీ ఐదు రకాలైనటువంటి మార్పులు ఏంటో చెప్పాకే చదువుతుంది కదా మీరు. మొట్టమొదటి ఏంటి అంటే రాజనీతిజ్ఞులు మారిపోతారు. రాజనీతిజ్ఞులు మారిపోతారు. మీకు ఆ సూచనలో కొంచెం జ్ఞాననేత్రం అనేది అంటూ ఉంటే పేపర్లో కనిపించిపోతుంది చాలా స్పష్టంగా. అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఉన్నటువంటి రాజనీతిజ్ఞులకు ఈ అవగాహన లేదు. ఈ అవగాహన అంటే ప్రపంచంలో రాజనీతిజ్ఞులు మారిపోవటానికి కావలసినటువంటి ఒక విశేషమైనటువంటి శక్తిధార బయలుదేరింది. నా సలహా ఏంటి అంటే మీకు మీరే ఒక కొత్త పార్టీ పెట్టేయండి. మీకు గురువుల యొక్క శక్తిధార మీద నమ్మకం ఉంటే ఆ పార్టీని వాళ్ళు లేపేస్తారు. కానీ ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. తెలుగుదేశం పార్టీ ఆ శక్తిధారతోనే పెట్టబడింది. ప్రపంచంలో అది రికార్డు అనుకుంటారు. పార్టీ పెట్టాక పవర్లోకి రావటం ఇమీడియట్ గా. మీకు అదే మ్యాజిక్ జరుగుతుంది. రెండు రకాలుగా కొత్త పార్టీ ఆవిర్భావం జరగవచ్చు. నేను పొలిటీషియన్ని కాదు కనుక నాకు నా గురువులు అందించినటువంటి క్షేత్రం వేరే ఉంది. ఆ క్షేత్రం మీకు అర్థం అయిపోయే ఉంటుంది. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ చెప్పడానికి నేను నియమించబడ్డాను కనుక అది చెప్తున్నాను. సైన్స్ చెప్పేవాడు పొలిటీషియన్ అవ్వకూడదు కదా. అబ్దుల్ కలాం అంటే వచ్చారు వేరే విషయం. కానీ ఇప్పుడయ్యాడు ఇంకా చాలులే సైన్స్ అనుకున్నప్పుడు. మరి ఈ సైన్స్ చెప్తున్న నేను కూడా అదే అవుతారేమో తెలీదు. అంచేత పొలిటీషియన్స్తో పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ప్రపంచానికి అందజేయండి. మీరు ఒక విశేషమైనటువంటి శక్తిధార ప్రవహిస్తోంది. పొలిటీషియన్స్ అందరూ కలిపి ఒక కొత్త పార్టీ పెట్టేసుకోండి. మీరు భారతదేశానికి ప్రపంచానికి మేము సేవ చేస్తాం. మాకు పొలిటికల్ పవర్ అక్కర్లేదు. గాంధీ నెహ్రూ వాళ్ళు పొలిటికల్ పవర్ కోసం స్వాతంత్ర ఉద్యమంలో జాయిన్ అవ్వలేదని మీకు తెలుసు. స్వాతంత్రం వచ్చాక ప్రైమ్ మినిస్టర్లు అయిపోయారు, అది వేరే విషయం. అలాగా ఈ శక్తి ధారను మీరు అవగాహన చేసుకోండి. ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ అందరూ వేరే ఒక పార్టీ పెడతారు, లేకపోతే మీరే ఒక పార్టీ పెడతారు. మీలోంచి ఈ మాటలు విన్న ఎవడో ఒకటి గ్యారంటీగా పెడతాడు 3 సంవత్సరాల లోపల. ఆ వీలు మీరే ఎందుకు తీసుకోకూడదు? ఇది మీకు చెప్పటానికి గీత అందజేస్తున్నాను. నేను భగవద్గీత వింటాం కాదు, మీరు పారాయణ చేయండి. ఎందుకు? భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తథామ్యానపి యోధవీర. నలుగురు యోధులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు అర్జునుడికి ఎదురకుండా నిలుచున్నారు. అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు నపుంసకుడివి. శిఖండిని ముందు పెట్టుకున్నాడు. అర్థం చేసుకోండి భగవద్గీతలో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని. మనం అందరం ఏమనుకుంటున్నాం? మనం నపుంసకులమే, ఈ వీళ్ళతో మనమే యుద్ధం చేస్తాం. కానీ ఆ నపుంసకత్వాన్నే అడ్డు పెట్టుకుని, చేతకానితనాన్నే అడ్డు పెట్టుకుని మహాభారత యుద్ధం గెలిచాడు. మీరు కూడా ఆ పని చేయగలరు. కానీ చదివితే అర్జునుడు భగవద్గీత విన్నాడు, విన్నాక యుద్ధం చేశాడు. విన్నాడు అంటే విని ఊరుకుంటే ఏం లాభం? విన్నాకేం చేయాలి? ఆచరించాలి. ఇంచేత ఆచరించటానికి ముందు నేనేం చేస్తున్నాను అంటే మీరు గీతాపారాయణ రోజుకి ఒక అధ్యాయం చూపును మొదలెట్టేయండి. అందరూ నా మాట మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఈ పారాయణ చేస్తే ఏం లాభం అవుతుందో తెలుసా? పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటి అందరి పొలిటీషియన్స్ కి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఐన్స్టీన్ E=MC² అనే ఫార్ములా కనిపెడితే అమెరికాకి సహాయం చేశాడు బాంబు వేసి గెలవటానికి. తనే యుద్ధం చేయలే, మీరే యుద్ధం చేయమని నేనే అంటలే. రోజుకు ఒక అధ్యాయం భగవద్గీత చదవమంటున్నాను. దానితో పాటు మనం ఆ శక్తిని ఉపయోగించుకోవద్దు. శ్రీకృష్ణుడికి అప్ప చెప్తాం. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు అంటే భాగవతం యొక్క దశమస్కందంలో పుట్టాడు కనుక ఒక అధ్యాయం భాగవతం చదువుకోమంటున్నా మే వరకు. పుట్టినే అంటున్నా మే వరకు అని. దాని తర్వాత ఏమంటానంటే ఇన్నాళ్ళు చేశారు కదా, అలవాటు అయిపోయింది కదా, చేసుకోండి అంటాను. ఇప్పుడు మీరు ఈ మాట వినకండి, మే వరకే చేసుకోండి. శక్తిధారలు దిగాలమ్మా. అంటే పొలిటీషియన్స్ మారుతారు. ఎలా మారుతున్నారో ఈ పాకిస్తాన్ ప్రెసిడెంట్, ఇండియా ప్రెసిడెంట్, మన తెలంగాణ గందరగోళాలు ఇవంతా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఆ మార్పు, ఆ అతలాపుతనం ఆ శక్తిధారల ద్వారా ఎలా వస్తుందో. అంటే ఎవరు స్పందిస్తారు అంటే పొలిటీషియన్స్ స్పందిస్తారా దానికి, మనం స్పందించడం చేత మనకేం తెలియదు. వాళ్ళు స్పందిస్తున్నారు కనుక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అసలు ఏం చేయాలో తెలియక. రెండవ శక్తిధార బిజినెస్ పీపుల్ మారుతారు. బిజినెస్లో ఇండియన్ బిజినెస్ మెన్ దేశ విదేశాలలో ఎలా పేరు తెచ్చుకుంటున్నారో మిత్తల్ అనేటటువంటి వ్యక్తి యొక్క దాంతో మీకు తెలుస్తూనే ఉంది. ఒక పేరు మాత్రమే చెప్తున్నాను, చాలా ఇండియన్స్ ఇప్పుడు విపరీతంగా ఆ శక్తిధారికి లోనవుతున్నారు. అంచేత మీకు ధనం కావాలి అనుకుంటే ఆ శక్తిధారికి లోనవ్వండి. ఈ రెండు కలిపి ఒక యూనిట్, పొలిటీషియన్స్ బిజినెస్ పీపుల్ కలిపి ఒక యూనిట్ కనుక, ఈ ఒక యూనిట్కి నిన్న మీకు రెండు రోజుల కార్యక్రమం ప్రతి నెలకి ఇచ్చాను. ఏకాహంగా జరగాలి, ఏకాహనం రెండు రోజుల కార్యక్రమం, ఒకరోజు శివుడికి, రెండో రోజు మా ఆలోచన. అంటే ఇక్కడక్కడ టేబుల్ వేసుకుని ఉన్నారా అక్కడ మనుషులు? ఉన్నారు కదా. సరే సరే, అక్కడ మీ పేరు నమోదు చేయించుకోండి. నమోదు చేయించుకున్న తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఎక్కడ? మీ ఏరియాస్లో మీరు పెట్టుకోండి. ప్రతిసారి మీరు ఇక్కడికి రాలేదు. మీ ఏరియాస్లో మాస శివరాత్రి అమావాస్య రెండు రోజులు ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఎలా చేసుకోవాలో నిన్న మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను నేను. ఇది మీరు కనుక చేసుకోగలరు, ఆకలిస్తున్నాం వాళ్ళకి సాయంత్రం. అదేనా బిజినెస్ పీపుల్ పొలిటీషియన్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ముందుకెదగండి. పేర్లు అక్కడ నమోదు చేసుకోండి. ఎంత మీరు మంత్రజపం చేశారు ఈ దీనికి రెండు ముద్రలు మీకు ఆధారంగా చెప్పాను నేను, జ్ఞానముద్ర, కేసరి ముద్ర. వీలైనంత వరకు మీ నిత్య జీవితంలో ఉండండి. జ్ఞానముద్ర నాలుక పైన పెట్టి ఉండండి. ఎంతసేపు ఉంటున్నారో నోట్ చేసుకుని మీరు ఒక ఆఫీస్ లాగా ఓపెన్ చేసుకోండి మీ ఏరియాలో. ఈ రిజల్ట్స్ మాకు కావాలి, ఈ గ్రూప్ ఎఫెక్ట్ మాకు కావాలి. నేను గ్రూప్ ఎఫెక్ట్ లేకపోతే ఏం చేయలేము. చేత ఆ వర్గీకరణ కావాలి, ఎవరు చేశారు అని. అన్నిటికంటే చాలా ముఖ్యం ఏంటి అంటే మీరు ఇక్కడ పాల్గొన్న వాళ్ళు, వాళ్ళు మీ పేరు ఇక్కడ రాసుకుని మీ సంతకం పెట్టండి. ఈ ఏకాహము అంటే రెండు రోజుల ఏకాహము అంటే మాస శివరాత్రి ఏకాహము, అమావాస్య యొక్క మహాలక్ష్మి ఏకాహంలో పాల్గొన్న వాళ్ళు మేము పాల్గొన్నాము అని సంతకం పెట్టడం నేర్చుకోండి. రాబోయే 3 సంవత్సరాలలో ఇలా పాల్గొన్నటువంటి వ్యక్తులకు ఒక స్పెషల్ అని అన్ను గ్యారంటీగా చాలా విశేషమైనటువంటి లాభాలు మీకు లభిస్తాయి. ఎందుకంటే ఆ శక్తిధారులు ప్రపంచంలోకి దిగిపోయాక వెంటబడేవాడు చాలామంది ఉంటారు. దిగక ముందు పట్టుకున్నవాడు ధన్యజీవి. కానీ ఇప్పుడు గ్రూప్ ఎఫెక్ట్ కదా, ఇదివరకు ఒక భగీరథుడు గంగం దింపాడు, ఇప్పుడు మన భగీరథ ప్రయత్నం గంగం దింపాలి. ఏకంగా పొలిటీషియన్స్ క్లియర్ చేసి కదండి, బిజినెస్ పీపుల్ని ఛాలెంజ్ చేసేటువంటి గంగ దింపాలి. అంచేత ఎవరి సహాయం వల్ల ఈ గంగా ప్రవాహం ఏర్పడిందో తెలిస్తే, ఇప్పుడు భగీరథుడి గురించి మనం ఎలా చెప్పుకుంటున్నామో మన సమూహాల గురించి అలా చెప్పుకోవటమే కాకుండా ఆ రోజు ఈ శక్తి ప్రవాహంలో ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు మనని వాళ్ళ సైనికులుగా, సెక్రటరీస్గాను, దేనుగాను ఎన్నుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మీరు చేశారా లేదా? గ్రూప్ ఎఫెక్ట్ అంటే ప్రూఫ్ కావాలి, నేను చేశానంటే కుదరదాం, అర్థమైంది కదా. అందుకు బీ వెరీ కేర్ఫుల్, రికార్డెడ్ ఎవిడెన్స్ కావాలి అని చెప్పాను నేను. అంతేత మీరు ఏకాహాలకి ఫ్యాంప్లెట్ కొట్టించండి, ఖచ్చితంగా కార్యవర్గ సమితి వేసుకోండి, కార్యకర్తల పేరు వేసుకోండి, అవి మీ దగ్గర దాచండి. పాల్గొన్న వాళ్ళు కూడా ఓ రిజిస్టర్ పెట్టుకుని, అందుకే అక్కడ రిజిస్టర్ని పెట్టమన్నాను నేను. ఇమీడియట్ మన కార్యక్రమాలంతా తక్షణమే కదా, అంచేత ఎంత లేట్ అయినా దానికి మీరు ప్రాముఖ్యత ఇచ్చుకోండి. మీరు సాధన చేసుకుందాం వెళ్ళిపోయాం, సాధన చేసుకుని మీరు చేసిన సాధన రికార్డు చేసుకుని వెళ్ళండి ఎంత లేట్ అయినా. దీని తర్వాత శక్తిధార సైంటిస్టులు మారుస్తుంది, అది ఇప్పుడిప్పుడే మీకు తెలియదు. దీని తర్వాత శక్తిధార నేతలను మారుస్తుంది, అభినేతలను, పొలిటీషియన్స్ కాదు యాక్టర్స్ ని మారుస్తుంది. ఈ యాక్టర్స్ ఇప్పుడున్నటువంటి సినిమాల్లో వచ్చేటటువంటి ఒకడు ముగ్గురికి సహాయం చేసుకోవటం, ఇదంతా ఇదివరకు ఎప్పుడు రాలేదు కదా. అంటే యాక్టర్స్ మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి తరంగం ఏమిటి అంటే టీచర్స్. ఈ విషయాలు చెప్పేటటువంటి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. మీరందరూ కూడా టీచర్స్ అవ్వాలని ఆకాంక్షిస్తూ టీచర్స్కి కావాల్సినటువంటి శక్తి సముపార్జన చేసుకోవడానికి ఇప్పుడు ఆహారం తీసుకుని, ఆహారం తీసుకున్నాక మేము ప్రపంచానికి మంచి చేస్తాము అని చెప్పి ఓం నమ శివాయ ఆహుతులు వేసుకుని ఒక కునుకు తీశాక మళ్ళీ మనం కలుస్తాం. జై గురు.